ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకొని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈ కలియుగంలో నామస్మరణే తరుణోపాయం, అదే మోక్ష సాధనకు సులువైన మార్గం. సత్యసాయి పరమాత్ముడు భజనల ద్వారా నిత్యం భగవన్నామ సంకీర్తన చేసే మహద్భాగ్యాన్ని మనందరికీ అందించారు. పరమశివునికి ఉన్న అనేక నామాలలో ఏ ఒక్క నామాన్ని జపించినా ఆయన మనలను తక్షణమే అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన్ని బోలాశంకరుడు అంటాం మనం. అటువంటి దయాసముద్రుని గురించి ఎంత వర్ణించుకున్నా, ఆయన గురించి ఎంత తెలుసుకున్నా ఆనందాన్నే పొందుతూనే ఉంటాం. అలా ఆ సాయి శివుని గురించి స్మరిస్తూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కంటే మధురమైనది ఇంకేముంటుంది? ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో స్వామి విద్యార్థి, శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ కోట శివకుమార్ గారు ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివనామాలు భజనలతో కూడిన శివనామ పంచకం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని మనకు అందించారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని విందామా. మరి
అఖండమండలాకారం వ్యాప్తం యసచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుణ్మీళితం యేన తస్మై శ్రీ గురవే నమః.
రేడియో సై శ్రోతలందరికీ సాదరమైన సాయిరాం. మనకి స్వామి అనుగ్రహించిన ఎన్నో వరాలలో నా దృష్టిలో అన్నిటికన్నా గొప్ప వరం ఏమిటి అంటే భజన. భజన కూడా ఒక సేవయే. ఎందుకంటే మనస్సుకి కష్టం కలిగినప్పుడు, మనస్సు చికాకుగా ఉన్నప్పుడు, అది ఎటూ తేల్చుకోలేక ఉన్న సమయంలోనూ, చింతతో ఉన్న సమయంలోనూ, ఎక్కువ సమయం ఇట్లాగే ఉంటుంది కాబట్టి అటువంటి సమయాల్లో తేలికగా ఈ మనస్సుని ఈ ఊబి నుంచి బయటికి తీసి మరలా సంతోషంతో తొణికిసరాడేట్టు చేసేది భజన. భజన అంటే భగవంతుని యొక్క తత్వం మనలో జనింపచేసేది అని ఒక అర్థం వస్తుంది అని చెప్తారు స్వామి. భజన అదేవిధంగా భక్తులు అయిన జనంతో కూడుకుని చేసేది భజన అవుతుంది. అంతేకాకుండా మనందరినీ సంఘటంగా చేర్చి ఒక సత్సంగంగా మార్చి భగవంతుని వైపు అభిముఖంగా చేసేది భజన అవుతుంది. ఇలా చెయ్యని విషయమంతా కూడా విభజన అవుతుంది. ఈ విధంగా భజన, విభజన అనేది రెండు వ్యతిరేక పదాల్లాగా మనము చూసుకోవాలి. అయితే శివరాత్రి సందర్భంగా మనము ఒక విషయం చెప్పుకుంటాము. శివతత్వంలో ఎటువంటి భజనలు చేసినా కూడా అందులో ముఖ్యమైన కీలకమైన విషయాలు ఏమిటి అంటే మన శివునికి మనము వాడే తాత్పర్య పదాలు, అంటే శివుడికి వాడే ఎన్నో నామాలు. ఏ భక్తుడికైనా ఒక్క నామంతో తృప్తి ఉండదు కాబట్టి ఎన్నో నామాలను మనం శివుడికి వాడతాం. ఈ నామాలతో కూడుకున్న నామావళి, భజన, కీర్తనలు ఇవన్నీ ఎంతో ఆనందాన్ని కలిగజేస్తాయి. శివరాత్రికి అఖండంగా చేసే భజనలో కూడా ఎన్నో నామాలు దొలుతూ ఉంటాయి. అయితే ఈరోజు కార్యక్రమంలో మనము ఇటువంటి కొన్ని నామాలు తీసుకుని వాటి వెనుక దాగి ఉన్న అర్థాలు స్వామి మనకి ఎంచుపెడతారా అనేది మనం గమనిద్దాం. మొట్టమొదట శివ అన్న నామమే రెండు అక్షరాలు.
శివ 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 శివాయ నమః. శివ 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 శివాయ నమః. ఓం నమ శివాయ శివాయ నమః. ఓం నమ శివాయ శివాయ నమః. శివ 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 శివాయ నమః. హర 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 హరాయ నమః. హర 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 హరాయ నమః. ఓం నమ శివాయ శివాయ నమః. శివ 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 శివాయ నమః. ఓం నమ శివాయ శివాయ నమః. శివ 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 శివాయ నమః. హర 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 హరాయ నమో ఓం నమః శివాయ శివాయ నమో ఓం నమః శివాయ శివాయ నమో శివ 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 శివాయ నమో.
ఈ రెండక్షరాల శివ అన్న దాంట్లో శివత్వము అన్న మొత్తమైన చైతన్య పదార్థమైన అర్థం అందులో ఉందని తెలుస్తుంది. ఎందుకంటే స్వామి చెప్పారు, శివ అన్నది ఒదిగి ఉంది ఆ గుడి, అది గనక కొమ్ములాగా అవుతే ఆ శవ అనేదయ్యి అది అహంకారం అనే కొమ్ము వచ్చినప్పుడు అది శవంగా శవంతో సమానము, అందులో శివము అన్న చైతన్యము ఒడిగిపోయి శవము అన్న అహంకారం పైకి కనబడుతోంది, కాబట్టి అది పనికిరాదని స్వామి చెప్తారు. కాబట్టి శివత్వము అంటే శివము అంటే చైతన్యము, ఉనికి, ఉండడము. అందువలన శివనామం మనం ఉచ్చరించినప్పుడు భజనలో ఈ ఉనికి, ఈ చైతన్యము ఎలైవ్ అంటాం ఇంగ్లీష్లో, జీవంగా ఉన్నది అది భావించాలి. శివ అన్న పదం మనం అన్నప్పుడు అందులో ఆ జీవం ఉట్టిపడేలా మనం ఉచ్చరించినప్పుడు ఆ శివ అన్నది మనకి ఎంతన్నా మేలు చేస్తుంది అని నా భావం. వేదాంతంలో జీవ, శివ లేకపోతే ఈశ్వర అంటారు, జగత్తు, ఈ మూడు ప్రమాణాలు, జగత్, జీవ, ఈశ్వరులు. ఇందులో శివము అనేది మన అఖండ అనంత నిగూఢమైన ఆత్మస్వరూపంగా ఉండి, జగత్తు అనేది ఎదురకుండా కనబడడానికి కారణభూతమైన మనస్సే మనిషే జీవుడుగా ఉండి జీవము దాని మధ్యలో ఉండి దాని ముందర కనబడుతున్నది జగత్తుగా కనబడుతూ ఉంటుంది అని ఒక పెద్దలు చెప్తారు. కాబట్టి జీవుడు అన్నది రెండు విధాలుగా ఉండి, పర్టికులర్గా జీవుడు మనస్సుగా మనం తీసుకుంటే ఆ మనస్సు ఒక క్రిస్టల్ బాల్ లాగా, అది ఒక అద్దంలాగా ఉండి ఆ అద్దం అందులో ఏది కనబడితే అది ప్రతిబింబ చేస్తుంది. కాబట్టి తిరుగుతూ ఉన్న అద్దంలాగా ఉండి రెండు వైపులా ఉండి అది ఏ వైపు అయితే శివం వైపు చూస్తోందో అది శివత్వాన్ని ప్రతిబింబచేయడము, ఏ వైపు అయితే జగత్తును చూస్తోందో జగత్తుని ప్రతిబింబచేయడము జరుగుతోంది. సరే, జగత్తులో మంచి చెడు, లాభము నష్టము, శుభము అశుభము వంటి ఇటువంటి ద్వంద్వాలు ఉంటాయి. కాబట్టి ఆ జగత్తులోని ద్వంద్వాలన్నీ కూడా ఈ మనస్సులో ప్రతిబింబించి ఆ మనస్సు జగత్తు వైపు చూస్తున్నప్పుడంతా కొంతసేపు ఆనందము, కొంతసేపు దుఃఖము, కొంతసేపు కష్టము, కొంతసేపు సుఖము, ఈ విధంగా ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. ఇది 99% వరకు మనందరికీ జరిగే అనుభవం. ఇక 1% అనుభవం ఏమిటి అంటే, ఎప్పుడైతే కొంత ఈ మనస్సు ఊరట చెంది శాంతం పొంది అది అంతర్ముఖం అవుతుందో, అంటే శివత్వం వైపు చూస్తుందో, అప్పుడు అది పూర్తిగా శివత్వాన్ని ప్రతిబింబచేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా మనం మాట్లాడుకునేది మనము మేల్కొని ఉన్న సమయం గురించి. గాఢ నిద్రలో సుషుప్తిలో వెళ్ళినప్పుడు అందరూ కూడా శివత్వము వైపే చూస్తున్నాము, అందువల్ల అక్కడ ఒక శాంతి తప్ప ఇంకేమీ లేదు, కాలమే తెలీదు. ఇక ఈ ఎక్కడైతే శివత్వం అనేది ప్రతిబింబచేస్తోందో అది సంస్కరించబడిన మనస్సులాగా, బుద్ధిగా, అది నిత్యము అనిత్యము విచక్షణ ఉన్న ఒక వస్తువుగా మనం పరిగణిస్తున్నాము. ఏదైతే జగత్తు వైపు ఉండి మారిపోతూ ఉందో మాటి మాటికి దాన్ని మనస్సు అంటున్నాము. ఈ రెండు కూడా జీవుని లక్షణాలుగా ఉంటున్నాయి. కాబట్టి శివ అన్న నామమును ఉచ్చరించినప్పుడు ఈ జీవత్వము అన్న మనిషిలో మనస్సులో ఎక్కువ కాలము ఎక్కువసేపు దేన్నైతే ప్రతిబింబింప చెయ్యాలో దాన్ని శివ అంటాం మనం. దీని వైపు తిరిగితే అదే ప్రతిబింబం అవుతుందో దాన్ని శివ అంటాం. అది ఎప్పుడూ కూడా మంగళప్రదంగానే ఉంటుంది, అది ఎప్పుడూ ఆనందదాయకంగానే ఉంటుంది, శాంతిమయంగానే ఉంటుంది. ఇది శివ అన్న ఆ పదం మనం ఉచ్చరించినప్పుడు మనకి రావాల్సినటువంటి భావాలు.
శివ శివ శంకర హర పరమేశ్వర, శివ శివ శంకర హర పరమేశ్వర, శివ బాల గంగాధర సాయి బాల గంగాధర సాయి శివ శివ శంకర పతి పురీశ్వర శివ శివ శంకర పతి పురీశ్వర నట శివ శంకర సాయి నట శివ శంకర సాయి బాల గంగాధర సాయి బాల గంగాధర సాయి శివ శివ శంకర హర పరమేశ్వర బాల గంగాధర సాయి శివ శివ శంకర పతి పురీశ్వర నట శివ శంకర సాయి బాల గంగాధర సాయి బాల గంగాధర సాయి శివ శివ శంకర హర
ఇక శంకర అన్నా కూడా ఎంతో కొంత ఇదే భావం వస్తుంది. ఎందుకంటే శంకర అంటే మంగళము కలిగించేవాడు అని కాబట్టి. మంగళం ఎందుకు కలిగిస్తున్నది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి దీనిపైన మళ్ళీ మనము మాట్లాడుకోకలేదు. అయితే ఒక్క పురాణాల్లోని ఒక ఘట్టం మన మనస్సుకు వస్తుంది. ఇది శంకరుడు హాలాహలం గురువులైనది. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు అటు రాక్షసులు ఇటు దేవతలు వాసుకుని వాసుకి సర్పాన్ని కవ్వం చిలికే ఒక తాడులాగా పట్టుకుని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాలసముద్రంలో చేశారు కాబట్టి ఆ పాలసముద్రంలో మునిగిపోతూ ఉన్న మందర పర్వతాన్ని నిలపడానికి విష్ణువే కూర్మంగా అక్కడ నిలిచాడు కాబట్టి పాలసముద్రంలో కూర్మం కింద ఉండి ఆ మందరాన్ని నిలుపుతున్నప్పుడు వాసుకి అన్న సర్పాన్ని తాడుగా పట్టుకుని అటూ ఇటూ దేవతలు రాక్షసులు చేసింది జరిపినది క్షీరసాగర మదనం. ఎందుకయ్యా ఇది చేశారు అంటే చివరికి అమృతం గురవడానికి. అందువల్ల అమృతం డైరెక్ట్గా వచ్చిందా అంటే దాని ముందర చాలా వచ్చాయి అని చెప్పారు పురాణంలో. హాలాహలం కూడా వచ్చింది. అయితే దానికి ముందర లక్ష్మి, దానికి ముందర ఐరావతము ఇటువంటివి ఎన్నో వచ్చాయి. అది అందరూ కొంతమంది ఎవరికి వారు కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు. లక్ష్మీదేవి విష్ణువుని వలచింది కాబట్టి ఆమె వైకుంఠానికి వచ్చింది. చంద్రుడు కూడా అక్కడి నుంచి వచ్చాడు, ఆయన శివుని తలపైనకి వెళ్ళాడు. ఈ విధంగా ఎన్నో విషయాలు వచ్చాయి అని పురాణాలు చెప్తారు. అయితే ఏమిటి క్షీరసాగర మదనం అని మనం ఆలోచించినప్పుడు ఇది సృష్టి ఆరంభమైనప్పటి నుంచి మానవాళిలో జరుగుతున్న ప్రతి మానవుడిలోనూ జరిగే ఒక అంతర్మదనం. ఎందుకు అంతర్మదనం జరుగుతోంది అంటే ఇది ఒక యజ్ఞము. ఈ యజ్ఞానికి ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, ఒక చివరికి ఉండే ఎవరికి సమర్పణ జరగాలో ఆ సమర్పణ ఎవరి అటువంటి ఒక పరిస్థితి ఉండాలి. కాబట్టి యజ్ఞంలో చివరికి జరిగేది ఏంటి జీవితం యజ్ఞంలో అంటే అమృతము అనే నెక్టర్ అమృతము అనేది బయటికి రావడము. అమృతము అంటే చావు లేకపోవడము, నిజం చెప్పాలి అంటే. మృతము అంటే చావు, అమృతము అంటే మరణము లేనిది అని. అయితే అక్కడ కథలో మాత్రము సాంకేతికంగా అమృతము అంటే ఒక పదార్థం పానీయం అమృతము అని వచ్చిందని, ఆ పానీయము విష్ణువు అందరికీ పంచాడని ఈ విధంగా మనకి చెప్తూ వస్తారు. ఆ కథకి సాంకేతికంగా అది బాగుంటుంది. అయితే మనము అంతరార్థం తీసుకుంటే అమృతము అంటే మరణం లేని చైతన్యము, అంటే చైతన్యము నేనే, చైతన్యమే నా స్వరూపము తెలుసుకోవడమే అమృతత్వము. ఇది ఏదో ఒకటి గ్రోలడం వల్ల కాదు, నిజంగా చెప్పాలి అంటే అన్నీ వదిలేయడం వల్ల వస్తుంది, మిగతావి నేను కానిదంతా వదిలేయడం వల్ల వస్తుంది అని. త్యాగే నైకే అమృతత్వ మానసూహు అని పెద్దలు చెప్తారు, ఉపనిషత్తు చెప్తుంది. కాబట్టి ఈ పరిస్థితికి ప్రతి మానవుడు వెళ్లే ముందర ఏం జరుగుతోంది రోజు అంటే, మనస్సు అన్న క్షీర సాగరంలో, అంటే ఇది పాలసముద్రం లాంటిది, స్వచ్ఛంగా ఉంటుంది. ఆ పాలసముద్రంలో విష్ణువు అన్న చైతన్య స్వరూపుడు ఎప్పుడు కూడా నిద్రించి ఉంటాడు, పడుకుని ఉంటాడు యోగ నిద్రలో. అంటే ఇది ప్రతి మనిషిలోనూ దివ్యత్వము ఉండడముకి సంకేతం. అయితే దీన్ని మదనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎలా చెయ్యాలి మదనము అని ఆలోచించారు. దీనికి పెద్ద పర్వతము కవ్వంలాగా తీసుకొచ్చారు, ఎందుకంటే ఏదన్నా చిలకాలి అంటే దానికి ఒక కవ్వం కావాలి. కాబట్టి దేంతో చిలకాలి? అది మందర పర్వతము, అతి పెద్దది. ఈ మందర పర్వతము ఎందుకు అని మనం అనుకుంటే కనుక, మందర అంటే మదనంకి సంబంధించినదే. ఏదైతే మనిషిని ఆలోచింపచేస్తోందో అది మందరం. ఏది జీవితానికి ఒక పర్పస్ అని అనుకున్నామో, అంటే ఒక ధ్యేయం ఏదైతే ఉంటుందో, గమ్యం ఏదైతే ఉంటుందో, మనిషికి ఒక ఏ కారణం కోసము జీవితం ఎత్తడం జరిగిందో ఆ కారణమే మందరం. కాబట్టి అది నిలిపి దాన్ని అటు ఇటు చిలకడం, కానీ అది ఆ కారణం నిలవకుండా పడిపోవడము, నీళ్ళలోకి పడిపోవడము అంటూ అర్థం ఏమిటంటే, విల్ పవర్ లేకపోవడము, శక్తి లేకపోవడము దీన్ని నిలపడానికి, ఈ జీవితాన్ని క్రమంలో నడపడానికి. లేనప్పుడు వాళ్ళంతా విష్ణువుని ప్రార్థించి, స్వామి ఇది మా వల్ల జరిగే పని కాదు, నీ సహాయం కావాలి అంటే, ఏదన్నా కూడా శుభకార్యం జరగాలి అంటే అది మానవత దివ్యత్వం రెండింటి పార్ట్నర్షిప్ కాబట్టి ఆయన కూడా కూర్మావతారం ఎత్తి తన వీపు పైన ఈ మందరాన్ని పెట్టి మోసాడైన. అంటే ఇక్కడ ఒక సాంకేతిక విషయం ఏంటంటే, అంటే అది ఆయన వీపు పైన ఉన్నప్పుడు కూర్మానికి వీపు పైన ఒక గట్టి ఇది ఉంటుంది కాబట్టి, షెల్ ఉంటుంది కాబట్టి, ఆ మందరం దానిపైన ఉండి దానిపైన కవ్వల్లాగా అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నా ఆయనకేమీ కావట్లేదు. అంటే ఈ మొత్తము మన జీవితము అనే కారణాన్ని, జీవితము అనే పర్పస్ని ఏదే దాన్నంతా నిజంగా మోస్తున్నవాడు ఆయనే అయినా ఆయన మీద దాని ఎటువంటి ప్రభావము లేదు, అది ఆయన్ని ఏ విధంగానూ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. కానీ అది గనక లేకపోతే ఇది కింద పడిపోతుంది. ఇది మనిషికి శరణాగతి తత్వం చేయడానికి ఒక ముఖ్యమైన సందేశం. ఇది తెలియక పనులన్నీ నా వల్లే జరుగుతున్నాయి, నేనే చేస్తున్నాను అని, కింద ఎవరు మోస్తున్నారు అనే విషయం చూడకుండా అహంకారంతో మనం సంచరిస్తూ ఉంటాము. కానీ నిజంగా కింద మోస్తున్న కూర్మము గనక ఒక నిమిషం అటు ఇటు జరిగిందంటే ఆ మందర పర్వతం కూలిపోతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి, భక్తుడన్న శరణాగతం చేసి మనందరం కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ముందరికెళ్తే, సరే కూర్మావతారం ఆ మందర పర్వతాన్ని మోస్తోంది, దాన్ని కవ్వంలాగా చిలకడానికి ఇప్పుడు ఏమన్నా ఒక తాడు కావాలి ఏదైనా పట్టుకుని. కాబట్టి ఆ తాడు ఏమిటి అంటే వాసుకి సర్పం. ఆ వాసుకి సర్పం అన్నిటికన్నా పెద్ద సర్పం. ఆ సర్పాన్ని అటు ఇటు పట్టుకుని తిప్పడం అంటే, సర్పము అంటే ఆధ్యాత్మిక పరిభాషలో అది అవేర్నెస్. అవేర్నెస్ అంటే స్మృతి కలిగి ఉండడం, ఉనికిలో ఉండడం, హియర్ అండ్ నౌ ఇక్కడ ఉండడము, అవేర్నెస్తో తెలిసి చేయడం అన్నమాట. ఆ తెలిసి చేసే తత్వంలో ఇటు రాక్షసులు అటు దేవతలు వీరిద్దరూ కూడా దాన్ని చిలికారు అని కథ చెప్తుంది. రాక్షసులంటే ఎవరయ్యా, దేవతలంటే ఎవరయ్యా అంటే, వీరు మనలోని మంచి చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు దేవతలు, చెడు ఆలోచనలు రాక్షసులు. ఈ రెండు ఆలోచనలు మన జీవితము అనే పర్పస్ కారణం జయనని పట్టుకుని ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా మనలో అంతర్మదనం సాగిస్తున్నాయి, అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని. దీని కింద ఉండి ఈ మదనం అంతా చేయిస్తున్న దానికి సపోర్ట్ పరమాత్మే. అయితే ఆ జరుగుతున్న విషయంలో, ఈ మదనంలో జరుగుతున్నప్పుడు, ఈ జీవితము అనే యజ్ఞ మదనం జరుగుతున్నప్పుడు ఎన్నో బై ప్రోడక్ట్స్ వస్తాయి. మనం కోరుకునేది అమృతత్వం అయినా ముందర బై ప్రోడక్ట్స్ ఏవో చాలా వస్తాయి. ఇవి ఈ చంద్రుడు, లక్ష్మీదేవి వంటివన్నీ. వీటన్నిటికీ కూడా వాటి వాటి సాంకేతిక అర్థాలు ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి మనము వాటి గురించి మాట్లాడుకోవట్లేదు. అయితే చివరికి అమృతం వచ్చే ముందర ఒక్క స్టెప్ ముందర హలాహలం బయటకు వచ్చింది. హలాహలము అంటే ఏమిటి అంటే, మనిషి జీవితంలో మిగతా మనుషులు వేరే వారితో, భగవత్ స్వరూపాలే అన్నీ వేరే వారితో ఉంటున్నప్పుడు మనస్సు యొక్క పోకడ వల్ల, మనస్సు యొక్క స్థితి నుండి మాత్రమే చూస్తూ భగవత్ స్వరూపాలు వేరేవన్నీ కూడా అని మర్చిపోయి ఒకళ్ళతో ఒకళ్ళు వ్యవహరించే తత్వాలు లేక ఉండే తత్వాల్లో ఆలోచనలన్నీ పాడి చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు పెట్టుకుని ఆ విధమైనటువంటి నెగిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు వచ్చే ఒక విషతుల్యమైన పరిస్థితిని హలాహలము అంటారు. అంటే ఇది మనుషులు మనుషులు కొట్టుకుంటూ మనం గమనిస్తే అండి, ఇంతకుముందు జరిగిన శతాబ్దంలోనే ఎన్ని యుద్ధాలు జరిగాయి అంటే కొన్ని కోట్ల మంది చనిపోయారు మనుషులు, మనుషులను మనుషులు చంపుకున్నారు. ఇది ఎప్పుడూ జరిగాయి. అందువల్లే గొప్ప కవి శ్రీశ్రీ గారు, సోషలిస్ట్, ఆయన ఒకసారి ఒక పద్యం రాసి ఆయన అన్నారు, ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణము, నరజాతి చరిత్ర సమస్తము పరహింసాపరాయణము అన్నాడు. ఇది నిజమే అనిపిస్తుంది. నిజంగా ఏముంది చెప్పుకోవడానికి గర్వకారణము? మనుషుల్ని, సాటి మనుషుల్ని చంపడం తప్ప మన యుద్ధాలు మన ఏంటి సాధించింది అని. కాబట్టి ఇటువంటి నెగిటివిటీ ఎన్నో యుగాలుగా, ఎన్నో ఏళ్లుగా, వందల ఏళ్లుగా మన సంఘంలో వస్తూ అదంతా ఒక కండిషనింగ్గా ప్రతి మనసులోనూ వస్తుంది. అందుకనే ఇప్పటికీ కూడా ప్రతి వారు పుట్టిన ప్రతివాడిలోనూ కూడా మనస్సులో ఇతరులు నన్ను ఏదో బాధ పెడుతున్నారు, నన్ను అడ్డు పెడుతున్నారు అని ఒక క్రోధభావం. ఇది ఎవరు తెలియక్కలేదండి, దానికోసం వేరితరులు నాకు తెలియక్కలేదు కూడా. నేను ఏ కారులోనో వెళ్తూ రోడ్డు పైన ఉన్నప్పుడు నా ముందర ఒకరు వచ్చి సరిగ్గా దారి ఇవ్వలేదని నాకు కనిపిస్తే వాళ్ళపైన క్రోధం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. వాళ్ళని ఏదో పక్కకి తీయచేయాలి నాకు అడ్డుగా ఉంది. నిజంగా వాళ్ళని తర్వాత నేను చూడను కూడా చూడను, ఒక నిమిషం తర్వాత వాళ్ళతో నాకు సంబంధించింది ఏమీ లేదు, అయినా కూడా ఆ నిమిషంలో వాళ్ళతో క్రోధం వచ్చేస్తుంది. అంటే అర్థం ఏమిటి అంటే, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇన్ని వందల సంవత్సరాలుగా ఏదైతే కండిషనింగ్ మిగిలిపోయి ఉందో మనుషుల్లో, అది పునర్జన్మ వల్లనండి, దేనివల్ల కానండి, అది పుట్టిన ప్రతిజీవి కూడా కండిషనింగ్తో బయటకు వచ్చి ఆ వాసనలతోనే బతుకుతున్నాం. కాబట్టి ఈ క్రోధాదులు, ఇటు అర్షడ్ వర్గాలన్నీ ఈ కలియుగంలో ఇంకా వెళ్తున్న కొద్దీ ఆటోమేటిక్గా అందరిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి అటువంటి దీన్నే అన్నిటిని కలుపుకుని హాలాహలం అన్నారు. ఆ హాలాహలం వచ్చినప్పుడు ఈ మనుషులు ఈ హాలాహలాన్ని కనుక వదిలేస్తే అది మూడు లోకాలని ముంచేస్తుంది, అది నేమో ధ్వంసం చేసేస్తుంది, భస్మం చేస్తుంది. ఇంకా అమృతత్వం ఎక్కడ చిక్కుతుంది? ఏం చిక్కదు. అందువల్ల ఈ అమృతత్వం వచ్చే ముందర హాలాహలాన్ని గనక దాన్ని మట్టు పెట్టాలి అంటే ఒక్కళ్ళే ఒక్కళ్ళు చేయగలరండి ఆయన శంకరుడు. మూడు లోకాల్లోనూ ఒక్కడే ఆయన సూపర్ హీరో, ఆయన హీరో హీమ్యాన్. ఆ హీమ్యాన్ ఏం చేస్తాడు అంటే, ఆయన విషాన్ని తాను గ్రోలి ఈ మూడు జగత్తులను కాపాడాడు. అది ఎంత గొప్ప ఎగ్జాంపుల్ అంటే, ఆయన నిజమైన నాయకుడు. ఎందుకంటే తన వారు, తన భక్తులు, తన ప్రజలు ఎవరున్నారో వారందరూ వారి గమ్యం చేరాలి, వాళ్ళకి అమృతం రావాలి అని వారికి అమృతం ఇచ్చి తాను విషం తీసుకున్న వ్యక్తే నిజమైన నాయకుడు. అందువల్ల ఆయన శంకరుడు అన్నారు. ఆ శంకరుడు కానివాడందరూ కూడా కింకరులు. అంటే లీడర్లు కాని వాళ్ళు, ఫాలోవర్స్ ఎవరున్నారో వాళ్ళని కింకరులు అన్నారు. ఎవరైతే లీడర్స్ అయ్యారో వాళ్ళు శంకరులు. అందువల్ల ఈ శంకర అన్న పదము మన భజనలో ఉపయోగిస్తున్నప్పుడు దాని వెనకాల ఇంత ఉందండి. అది 10 మందికి కూడా ఎప్పుడూ మంచి చెయ్యాలి, వారికి ఏదో ఒకటి నేను ఇవ్వాలి, వారి దగ్గర నుంచి నేను ఆశించడం కాదు, వారు బాగుండాలి అని ఆశ. అది మనకి స్వామి తప్ప మనం చూసిన వాళ్లలో అంత పర్ఫెక్ట్గా మనం చూసిన రోల్ మోడల్ ఎవరిని చూడము. కాకపోతే అంతో కొంత, ఎంతో కొంత మహానుభావుల్లో చాలామందిలో ఉంటుంది. కాబట్టి ఆ కంపాషన్, వేరే వారి కోసం వారు పాపం బయటపడాలి, వారు అజ్ఞానంలోంచి బయటపడి జ్ఞానులు కావాలి, ఇటువంటి ఒక కంపాషన్ ఏదైతే ఉంటుందో ఆ కంపాషన్ చూపెట్టే వాళ్ళందరూ కూడా శంకర్లే. జీసస్ క్రైస్ట్ కూడా ఆయన సిలువు వేసి ఆయన చేతుల్లోనూ కాళ్ళల్లోనూ మేకులు కొట్టిన వాళ్ళతోనే వాళ్ళ గురించి ఆయన భగవంతుడు చెప్పే మాట ఏంటంటే, ఫాదర్ ఫర్గివ్ దెమ్ బికాస్ దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియదు కదా తండ్రి, వారికి తెలిస్తే ఈ పని ఎందుకు చేస్తారు, వారు వారే గనక అజ్ఞానం లేకపోతే ఇది ఎందుకు చేస్తారు, వారు అజ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళన్నా నేను లాభం, ఇదంతా అజ్ఞానం వల్ల జరుగుతోంది తప్ప అని ఆ విధంగా అర్థం చేసుకుని అంత కంపాషన్తో ఆయన అనగలిగారు అంటే ఆయన శంకరుడు. మనుషుల ఇల్ ట్రీట్మెంట్, ఈవిల్, మనుషుల దుర్సుతనము, చెడ్డతనము అనే దాన్ని మొత్తాన్ని అన్న హాలాహాలన్నీ ఆయన మింగేసి అయితే గరళకంఠుడయ్యాడు. అది మూడో నామంగా మనం చెప్పుకోవచ్చు.
నీలకంఠ మహాదేవ గౌరీ వందనా,
నీలకంఠ మహాదేవ గౌరీ వందనా,
నీలకంఠ మహాదేవ గౌరీ వందనా,
నీలకంఠ మహాదేవ గౌరీ వందనా,
చంద్రచూడ దయానాథ నంది వాహనా,
చంద్రచూడ దయానాథ నంది వాహనా,
చంద్రచూడ దయానాథ నంది వాహనా,
చంద్రచూడ దయానాథ నంది వాహనా,
నీలకంఠ మహాదేవ గౌరీ వందనా, చూడ దయానాథ నంది వాహనా,
చూడ దయానాథ
నంది వాహనా, శివ శూలధారి నాగభూషణ,
శివ శూలధారి నాగభూషణ,
సాంబ శివ శూలధారి నాగభూషణ, పరమ పావన
పరమ పావన
పాలనేత్ర ఉమాకాంత పరమ పావన,
పాలనేత్ర ఉమాకాంత పరమ పావన,
నీలకంఠ మహాదేవ గౌరి వందనా, చూడ దయానాథ నంది వాహనా,
చూడ దయానాథ నంది వాహనా,
సాంబ శివ శూలధారి నాగభూషణ,
సాంబ శివ శూలధారి నాగభూషణ,
సాంబ శివ శూలధారి నాగభూషణ,
సాంబ శివ శూలధారి నాగభూషణ,
పాలనేత్ర ఉమాకాంత పరమ పావన, పరమ పావన నీలకంఠ మహాదేవ గౌరి వందనా, చంద్రచూడ దయానాథ నంది వాహన.
విషయాన్ని ఆయన లోపల ఆయన కడుపు లోపలికి తీసుకుంటే అన్ని ప్రపంచాలు ఆయన కడుపులోనే ఉన్నాయి కాబట్టి ప్రపంచాలకన్నిటికీ కష్టం. అట్లా నేను బయటకు వదిలేస్తే బయట కనబడే ప్రపంచాలన్నిటికీ కష్టం. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడైనా ఆయనకున్న పరిస్థితిలో? అందుకని ఆ విషయాన్ని ఆయన గళల్లోనే ఆపేసి గరళకంఠుడయ్యాడు. అక్కడ అందుకని నీలకంఠుడయ్యాడు. అందుకని మనకి రెండు నామాలు వస్తాయి, నీలకంఠుడు, గరళకంఠుడు. ఈ రెండు కూడా ఆయనకి ఎంతో చక్కగా ఇమిడాయి. ఎందుకంటే ఆ శంకరుడు అసలే అందమైన స్వరూపం అయింది. ఆ అందమైన స్వరూపంలో ఈ నీలకంఠం ఉండడం వల్ల ఇంకా అందంగా తయారైంది ఆయన ఆయన రూపం. కాబట్టి చెడు అని మనం ఏదనుకుంటామో ఆ చెడు అని అనిపించినా కూడా అది ప్రపంచం పరుల యొక్క మంచి కోసం చేసినప్పుడు దానివల్ల నీకు ఇంకా అందము ఆనందము ఎక్కువ అవుతాయే తప్ప దానివల్ల చెడు జరిగేదే ఉండదు అని ఈ కథ మళ్ళీ చెప్తుంది, చూపెడుతుంది. అటువంటి గొప్ప యోగి, అటువంటి గొప్ప దైవము శంకరుడు, ఆయన గరళకంఠుడు, ఆయన నీలకంఠుడు. ఇక ఇంకొన్ని నామాలు ఏమున్నాయి శంకర అని చూసుకుంటే గనక మనకి గుర్తొచ్చేవి, మనం ఇప్పటివరకు మూడు చెప్పుకున్నాము, ఇంకొక రెండు చెప్పుకుని మనం ముగిద్దాం. ఎందుకంటే ఎన్నైనా నామాలు ఉండొచ్చు కానీ పంచముఖాలు శివుడికి ఉన్నాయి కాబట్టి, సద్యోజాతం, వామదేవం, తత్పురుషం, ఈశాన్యం, ఇటువంటివి ఐదు ముఖాలు ఉన్నాయి కాబట్టి ఆ అఘోరము, ఈ ఐదు ముఖాలకి ప్రతీకగా ఒక ఐదు నామాలు మాత్రం మనం చెప్పుకుని ఈనాటి ఈ ప్రస్తావన ముగిద్దాము. శివ, శంకర, గరళకంఠ లేక నీలకంఠ అనేవి మనం చెప్పుకున్నాము. తర్వాత ఒక ముఖ్యమైన నామం ఏమిటంటే గౌరీనాథుడు.
గౌరీనాథాయ విశ్వనాథాయ గౌరీనాథాయ విశ్వనాథాయ సాయినాథాయ నమః శివాయ
గౌరీశంకరుడు అంటారు గౌరీనాథుడు. గౌరీ అంటే అతి తెల్లగా ఉన్నది అమ్మవారు పార్వతి. ఎంతో తెల్లగా ఉండేదిట ఆవిడ, ఎందుకు హిమవంతుడు కూతురు ఆమె, ఎంతో తెల్లగా ఉండేదిట ఆమె. అంత తెల్లగా ఉన్న గౌరీ వచ్చి శంకరుణ్ణి వరించింది. శంకరుడు ఆమెని ఆనందంగా ఆహ్వానించి తనలో సగభాగం ఇచ్చాడాయన. అందువల్ల ఆయన గౌరీనాథుడు అర్ధనారీశ్వరుడయ్యాడు. ఈ తెల్లగా ఉండడం అంటే తత్వం ఏమిటి అంటే, ఇది ప్రతి జీవికి సంబంధించింది. పవిత్రత అనేది తెల్లదనం. మనస్సు వంకర టింకర లేకుండా సవ్యంగా ఆలోచించి భగవంతుడికి శరణాగతి చేయడమే తెల్లదనం. ఆర్జవము అంటే కూడా ఇదే. అందుకనే అర్జునుడు కూడా చక్కని చెలికాడు అయ్యాడు కృష్ణుడికి. ఆయనకి భగవద్గీత దొరికింది. ఎందుకు అంటే ఆర్జవము అంటే కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్, క్రుకెడ్నెస్ లేకుండా ఉండడము అని. వంకర టింకర వైకుంఠము అన్నా కూడా ఇదే అర్థం వస్తుందని స్వామి చెప్తారు. వంకర టింకర ఉంటే దివ్యత్వం ఉండదు, క్లెవర్నెస్ పనికిరాదు. ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఈజ్ డివైన్, క్లెవర్నెస్ ఈజ్ డెవిలిష్. కాబట్టి వేరే వారిని ఎలా ముంచాలా, నన్ను నేను ఎట్లా కాపాడుకోవాలా, నేను కరెక్ట్ అని ఎప్పుడు ఎలా రుజువు చేయాలా, ఈ చేసే ఆలోచనలన్నీ కూడా వంకర టింకర క్లెవర్నెస్. అది నల్లగా ఉంటుంది లేక వేరే రంగుల్లో ఉంటుంది. ఇది లేకుండా భగవతత్వంలో నమ్మకం ఉంచుకుని భగవంతుడి ఇంటెలిజెన్సే తమ ద్వారా ప్రస్తారింపజేసే ఎవరైతే భక్తులు ఉంటారో అటువంటి వారందరూ కూడా గౌరీయే. ఎందుకంటే వారు ఆ గౌరము, ఆ తెల్లదనాన్ని వారు స్వచ్ఛంగా ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారిని శివుడు ఏం చేస్తాటండి, వారిని తీసుకుని తనలో అర్ధభాగంగా చేసుకుంటాట. ఎంత గొప్ప సాంకేతిక విషయము అంటే ప్రకృతి పుట్టిన ప్రతి పురుషుడు, ప్రతి మనిషి కూడా ప్రకృతిలో ఒక పార్ట్, ఒక నారే. అందుకని నారీ నారీ నడుమ మురారి అన్నారు, ఒక నారి. కాబట్టి ఈ నారి ఆయనలో అర్ధభాగం శరీరంలోనే ఇచ్చేశాడు కాబట్టి ఆయన అర్ధనారీశ్వరుడయ్యాడు. అంటే నిజం చెప్పాలి అంటే ప్రతి మానవులం మనం అందరం కూడా అర్ధనారీశ్వరులమే. ఎందుకంటే సగం నారి అన్న ప్రకృతి ఏదైతే ఉందో అదేమో ప్రపంచం వైపు మనం తీసుకెళ్లేది, మనస్సు, ఇంద్రియాలు ఇట్లాంటివి. ఈశ్వరుడు అన్న తత్వము శివతత్వం లోపల ఉన్నది. కాబట్టి జీవ శివులు ఎట్లా ఈ విధంగా కలిసి ఉన్నారో అదేవిధంగా అర్ధనారీశ్వర తత్వం అనేది మనకి చెప్పారు. ఇక ఆఖరిగా మనం చెప్పుకోవాల్సింది, ప్రతి శివరాత్రికి రాత్రి 12 గంటలకి గంట కొట్టినప్పుడు జరిగే గొప్ప విషయం ఏమిటి అంటే లింగోద్భవం. ఆయన లింగాకారుడు, లింగ, ఆత్మలింగ, జ్యోతిర్లింగ, వాయులింగ, ప్రాణలింగ, ఈ విధంగా ఎన్నో విధాల చాలా ప్రేమతో లింగ అని పిలుచుకుంటారు. ఆయన్ని లింగాష్టకము అని మనం చదువుకుంటూ ఉంటాం. ఇప్పుడు లింగము, లింగ అని పిలుస్తారు శివుణ్ణి.
ఆత్మలింగం భజరేయసి అద్భుత లింగం భజరే. ఆత్మలింగం భజరేయసి అద్భుత లింగం భజరే. ఈశ్వరలింగం భజరే సా ఈశ్వరలింగం భజరే. ఈశ్వరలింగం భజరే సా ఈశ్వరలింగం భజరే. అద్భుతలింగం భజరే. నాదలింగం నవమణిలింగం నాభి కమల ఉద్భవలింగం. ఈశ్వరలింగం భజరే సా ఈశ్వరలింగం భజరే. ఈశ్వరలింగం భజరే సా ఈశ్వరలింగం భజరే. ఆత్మలింగం భజరే అద్భుతలింగం భజరే.
లింగం అంటే ఏమిటి అంటే, లింగం ఒక ప్రతీక. మనకి లింగ అన్న పదం రాగానే మన మనస్సుల్లో మెదలవలసింది ఏమిటి అంటే, ఆది అంతము లేని తత్వము అని. లీయతి ఇతి గమ్యతీతి ఇతి లింగం అని స్వామి చెప్తారు. ఆది అంతము లేనిటటువంటి, అది ఎక్కడి నుంచి మొదలైంది ఎక్కడికి పోతోంది అని ఎవరికి తెలియని విషయము లింగము. బ్రహ్మ విష్ణులే దీని ఆది అంతం తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలులయ్యారు, వాళ్ళకి గర్వ భంగమైంది అని కథ చెప్తుంది. అంటే బ్రహ్మ అంటే పుట్టుకతో వచ్చే పుట్టుక, విష్ణువు అంటే మనం ఇక్కడ బతికే సస్టెనెన్స్. అంటే ఈ పుట్టుక, ఈ స్థితి, సృష్టి స్థితి, ఈ రెండిటికి అంటే ప్రతి ఆలోచన సృష్టి అయ్యి అది స్థితి ఉన్నంత కాలము కూడా దానికి పరమాత్మతత్వం తెలియదు. ఏదైతే జనించిందో, ఏదైతే ప్రపంచంలో జనించిందో, ప్రపంచంలో బతుకుతోందో, దానికి పరమాత్మతత్వం గురించి తెలిసే ఛాన్స్ లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఫ్రంట్ ఎండ్లో ఉన్నది. ఇది ఎటువంటిదంటే అండి, తెరపైన ఉన్న పడిన బొమ్మలకి తెర గురించి ఏ విధంగా తెలియదో అదేవిధంగా ఈ సృష్టిలో జన్మించిన తర్వాత జరిగే ఏ విషయమన్నా కూడా ఆలోచనలకి మనస్సుకి పరమాత్మ గురించి దేనిపైన అయితే ఆధారంగా ఇదంతా జరుగుతోందో ఆ ఆధారం గురించి తెలిసే అవకాశం లేదు. అందువల్లే ఉపనిషత్తు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అంటుంది. కాబట్టి అటువంటి తత్వము ఆ లింగంది. కాబట్టి 12 గంటలకు శివరాత్రికి రాత్రికి లింగోద్భవము అయిందంటే అంతకుముందు అప్పుడు కొత్తగా లింగం జనించిందని కాదండి. ఎవరికైతే ఈ ఉపవాసము లేక ఈ ధ్యాస అనేది పరమాత్మ మీదే పెట్టుకుని, శివుడి మీదే పెట్టుకుని, షోడశ కళలు గల చంద్రుల్లో అన్ని కళలు తగ్గిచేసి ఒక కళ మాత్రమే ఉన్న చతుర్దశి రోజు మాత్రము క్షీణింపజేసి ఆ మనస్సుని, ఎందుకంటే చంద్రమా మనసోజాత కాబట్టి చంద్రుడు క్షీణించాడు అంటే మనస్సు క్షీణించింది అని. సో మనస్సు క్షీణించిన మనస్సుతో, మనస్సు యాక్టివ్గా అగ్రెసివ్గా లేనప్పుడు తిండి కూడా ఎక్కువ, నిద్ర కూడా లేకుండా, అవేర్నెస్ పోకుండా ఆ పరమాత్మ మీద ధ్యానం చేస్తారో అటువంటి వారికి ఇంకా వారిలో ఆ భావం ఉద్భవిస్తుంది. వారే నేనే అది, అదే నేను అని తెలుసుకుంటారు. అహం బ్రహ్మాస్మి అని చెప్పడానికి లింగోద్భవము అంటే అంతం లేని తత్వము, ఆది లేని తత్వం నేనే అని తెలుసుకునే ఒక రాత్రి శివరాత్రి. కాబట్టి ఆ శివరాత్రి ప్రత్యేకత శివుడి అన్ని పేర్లు మనకు సూచిస్తాయండి. ఈరోజు మాత్రము మత్సుకకి ఒక 5 నామాలు మనం తీసుకుని, శివ, శంకర, గరళకంఠ లేక నీలకంఠ, తర్వాత మనము ఇప్పుడు చెప్పుకున్న నామము లింగము అని ఈ విధంగా మనము కొన్ని, చంద్రశేఖర, ఇటువంటి ఎన్నో చక్కని నామాలు ఇంకా ఉన్నాయి చెప్పుకోవడానికి. మనకి మరలా అవకాశం ఉన్నప్పుడు ఇటువంటి నామాల గురించి కూడా చర్చించుకోవచ్చు. స్వామి ఇప్పుడు అవకాశం ఇస్తే అప్పుడే మనం చూద్దామండి. అంతవరకు అందరికీ సాయిరాం చెప్తూ నేను విరమిస్తున్నాను. సాయిరాం.
శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. శివనామాలను ఎంతో చక్కని వర్ణనతో మనందరికీ అందించిన శ్రీ కోటి శివకుమార్ గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. మనందరం కూడా నామస్మరణ భజనల ద్వారా మన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటూ సాయీశ్వరుని కృపకు పాత్రులం కావాలని స్వామి పాదాల చెంత ప్రార్థిస్తూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. జై సాయిరాం.